విదురుడు చెప్తున్నాడు, నిద్రపెట్టక ధృతరాష్ట్రుడు బాధపడుతూ ఉంటే ఏవో కొన్ని ధర్మాలను చెప్పమని అడిగితే తన కర్తవ్యాన్ని కూడా చెప్పమంటే విదురుడు చెప్తూ ఉన్నాడు, ఓ రాజా, మేటి విలుగాండ్రు శస్త్రాస్త్ర సంపన్నులు ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు, సత్యసంధులైనటువంటి వాళ్ళు, మహాబల సంపన్నులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, మహావీరులైనటువంటి వాళ్ళు, అటువంటి పాండవుల్ని వదిలిపెట్టి నీ సంపదలన్నింటినీ కూడా దుర్యోధనుని పరం చేశావు. దుర్యోధనుడు ఈ సంపదల్ని చూసుకొని ఐశ్వర్య మదమత్తుడై ఉన్నాడు. త్వరలోనే దుర్యోధనుడికి ఆ పదవి కాస్త ఊడిపోతుంది, రాజ్యభ్రష్టుడు కాబోతా ఉన్నాడు. బలిచక్రవర్తి ఎట్లాగైతే ముల్లోకాల నుంచి భ్రష్టుడైపోయాడో దుర్యోధనుడు కూడా ఈ రాజ్యభ్రష్టుడు కావటాన్ని త్వరలోనే నువ్వు చూస్తావు అన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, అంటే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడో చూడండి, దీన్ని బట్టి ఆయన మనసు ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. విదురా, కలిమిలేములు విషయంలో మానవుడికి స్వతంత్రం లేదు. తాడుతో లాగబడేటువంటి కొయ్య బొమ్మలాగా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఈ తాడును ఏం చేశాడంటే అదిగో దైవానికి వశం చేశాడు. ఆ దైవం ఎట్లాగితే అంటే మనకి సంపదలు రావటం కానీ దరిద్రం రావటం కానీ, అంటే ఈ సంపదలు కానీ దరిద్రం కానీ మనదేం లేదు, అంత దైవమే. కాబట్టి నువ్వు చెబుతా ఉండు, నేను వింటా ఉంటాను. ఇది ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాట. అంటే తనకి కావాల్సినటువంటి మాటలు చెబుతూ ఉంటే నువ్వు చెబుతూ ఉండు, నేను వింటూ ఉంటాను అన్నాడు. అంటే ఇట్లాంటివి నువ్వు ఎన్ని చెప్పినా నాకేం పర్వాలేదు, నేనేం ఆశ్చర్యించేవాడిని కాదు అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. అంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంది. భోగాలను దాపురించినప్పుడు ఇలాంటి బుద్ధులే పడతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడు కూడా అంతే, భోగాలం దాపురించింది కనుకనే విదురు లాంటి మహాధర్మాత్ముణ్ణి వ్యంగ్యంగా ఇలా మాట్లాడటం జరుగుతూ ఉంది. అంతేగాని ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో చూడండి, రాజ్యం రావటం కానీ పోవటం కానీ మన చేతుల్లో లేదు. అంటే కలిమిలేములు మన చేతుల్లో లేదు, దైవానికి వశమై ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, మేమేం ప్రయత్నం చేయకుండానే రాజ్యం వచ్చేసింది మాకు. అంటే జూదానికి వీళ్ళేం ప్రయత్నం చేయలా, ధర్మరాజును పిలిపించలా, మాయాజూదం శక్తుని చేత ఆడించలా, ఊరికినే వచ్చిపడ్డది. కాబట్టి మేమేం చేయకుండానే అలా వచ్చేస్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. దుర్యోధనుడు రాజ్యపురుషుడు అవుతాడో లేకపోతే ఈ సకల రాజ్యాన్ని పరిపాలన చేస్తాడో ఎవరికి తెలుసు. కాబట్టి అయినప్పటికీ కూడా సంపదలు అనేటువంటివి రావటం కానీ పోవటం కానీ అంత దైవాధీనం. కాబట్టి వాటి సంగతి మనం వదిలేసి నువ్వేం చెప్పదలుచుకున్నావు అది చెప్తా ఉండు, నేను వింటా ఉంటాను అన్నాడు. అయినప్పటికీ ధృతరాష్ట్రుడు అలా మాట్లాడినా విదురుడు మాత్రం దానికి సమాధానంగా కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా ఆయన చెప్పటం లేదు. ఎందుకంటే విదురుడు ధర్మాత్ముడు అయినటువంటి వాడు, సకల ధర్మాలు తెలిసినటువంటి ధర్మ తత్వవేత్త, అందుకని అల్పుడిలాగా ఆయన మాట్లాడేవాడు కాదు. ఆయనకి రాజ్యం మీద డబ్బు మీద ఆశ లేదు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెబుతాడు, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. అందుకే అంటున్నాడు విదురుడు, ఓ రాజా, దుర్యోధనుడు పుట్టినప్పుడే నీకు నేను చెప్పాను, అయ్యా నీ నొక్కడిని విడిచిపెట్టు, నీ 100 మంది కూడా వృద్ధి చెందుతారు, నీ పుత్రులంతా కూడా వృద్ధి చెందుతారు, వీడొక్కడిని కనుక నువ్వు వదలకపోయావా, వంద మంది నశిస్తారు. ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పలా, దుర్యోధనుడు పుట్టినప్పుడు చెప్పాను, పుట్టగానే చెప్పాను. ఎందుకంటే పుట్టేటప్పుడే వాడు నక్కరిసినట్టు అరిచాడు, గార్ధములాగా రంకె వేశాడు, అందుకని అప్పుడే చెప్పాను. ధన సంపన్నులైనా సరే గుణహీనులైనటువంటి వాళ్ళని ఎప్పుడైనా విడిచిపెట్టాలి. అంటే అతడు నీ కొడుకే అయినా రాజ్యాధికారంలో ఉన్నా అటువంటి వాడు గుణహీనుడు కనుక వాడిని వదిలిపెట్టాల్సిందే అన్నాడు విదురుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, మరి విడిచిపెట్టే మాట నీకు ఇష్టం ఉండదు కదా, అందుకని అంటున్నాడు విదురా, నువ్వు విద్వాంసులు అందరిలో శ్రేష్ఠుడివి, విద్వాంసులు అంగీకరించేటట్టుగా భవిష్యత్తులో ఏం మేలైతే కలుగుతుందో దాన్ని గురించే నువ్వు నాకు చెబుతున్నావు, కానీ నేను మాత్రం కొడుకుని విడిచిపెట్టలేను. ధర్మం ఎటు ఉంటుందో అటే విజయం కలుగుతుంది అన్నాడు. అంటే ఇప్పటికీ కూడా ధర్మం తమ పట్లనే ఉందని అనుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. మళ్ళీ అతడే చెబుతాడు పాండవులకు అనేక అన్యాయాలు చేశామని, మోసం చేశామని ఇవన్నీ చెబుతూనే ఉంటాడు. మరి ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడే అని అంటున్నాడంటే ధర్మం తమ వైపునే ఉందని కూడా అనుకుంటా ఉన్నాడు. అంటే ఇది భ్రమ. సామాన్యంగా మనం లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం, ఎవడన్నా చిన్న అన్యాయంగానే చేస్తే వాడు చూడండి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం, వీడేమో దానికి పదింతలు అన్యాయం చేస్తుంటాడు రోజు. అంటే వీడి అన్యాయాలు మాత్రం ఏమి బయటికి రావు, వాడు చేసింది మాత్రం చిన్నదైనా సరే చక్కగా బయటపడుతుంది చెబుతూ ఉంటాడు. ఈ మాటలకి విదురుడు అంటున్నాడు, సత్పురుషుడైనటువంటి వాడు ప్రాణులకి కొద్దిపాటి కష్టాన్ని కూడా కలిగించడు. కొంతమందికి పరుల మీద నిందలు వేయటం అలవాటు, బాగా అపనిందలు వేసి ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది విరోధాలు పెట్టి వాళ్ళు వాళ్ళు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటామంటే బాగా ఆనందిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తేనే పాపం తగులుతుంది. స్వార్థపరులైనటువంటి వాళ్ళు, సిగ్గులైనటువంటి వాళ్ళు, మూర్ఖులైనటువంటి వాళ్ళు, పాపులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహం చేయకూడదు. తన యొక్క మేలు కోరుకునేటువంటి వాడు జ్ఞాతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేస్తూ ఉండాలి. జ్ఞాతుల్ని కులాన్ని వృద్ధి పొందించడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఓ మహారాజా నువ్వు కూడా ఆ పని చేయి. నీ జ్ఞాతులైనటువంటి పాండవులకి నువ్వు మేలు చేయటానికి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొని రావడానికే ప్రయత్నించాలి. సాధారణంగా గుణహీనుడైనప్పటికీ కూడా జ్ఞాతులైనటువంటి వాళ్ళు సత్కరింపదగినటువంటి వాడే. మరి అలాంటిది సద్గుణవంతులైనటువంటి పాండవులు వాళ్ళని గురించి వేరే చెప్పాలన్నా, వాళ్ళు తప్పుడు వాళ్ళైనా సరే నువ్వు వాళ్ళని రక్షించాలా. అలాంటిది ధర్మాత్ములైనటువంటి పాండవుల సంగతి ఇక నేను చెప్పాల్సిన పనే ఉంది. కాబట్టి వీరులైనటువంటి పాండవులకి కొన్ని ఊళ్ళైనా ఇచ్చి సంధి చేసుకోవటం మంచిది, అప్పుడే నీకు మేలు జరుగుతుంది, లోకంలో కూడా నీ కీర్తి నిలుస్తుంది. ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి పాపాలన్నిటికీ ఇదిగో ఈ ప్రకారంగా వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. పెద్దవాడివైనటువంటి నీవు నీ కొడుకులందరినీ కూడా శాసించాలి. నేను నీకు శ్రేయాభిలాషినే కానీ, నీ క్షేమాన్ని కోరేవాడినే కానీ, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కాదు. నీకు అప్రియమైనా సరే నేను హితాన్ని మాత్రమే చెబుతా. నీకు ఇష్టం లేకపోయినా సరే నేను చెప్పేటువంటి మాటలు నీకు మేలు చేసేటువంటివి మాత్రమే. పాండవుల పట్ల నీవు మంచిగా కనుక ఉన్నట్లయితే శత్రువులు నిన్ను ఎప్పుడు కూడా తేలిపారు చూడలేదు, నీవు సంతోషంగా ఉంటావు. కానీ పాండవులో నీ కొడుకులో చనిపోతే నీకు తాపం కలుగుతుంది, ప్రశాంతంగా నువ్వు ఉండలేవు. కాబట్టి నీవు చేసినటువంటి పని వల్ల నీవు మంచాన పడి పరితపించకుండా ఉండాలి అని నా కోరిక. అందరం ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం, అయితే అదే పనిగా ఎప్పుడు తప్పులు చేస్తూ ఉండకూడదు. భవిష్యత్తులోనైనా సరే మనం తప్పులు చేయకుండా సరిగ్గా ప్రవర్తించాలనేటువంటి ఆలోచన ఉండాలి. అటువంటి వాడే తెలివైనటువంటి వాడు, అటువంటి వాడే పొరపాటును సర్దిద్దుకునేటువంటి వాడు. పాండవులకి నువ్వు పూర్వం చేసినటువంటి అపకారం ఇప్పటికైనా సరే నువ్వు సర్దిద్దుకోవటానికి ఒక చక్కని అవకాశం వచ్చింది. పాండవుల్ని రాజ్య పదవిలో ప్రతిష్ఠించు, అప్పుడే నువ్వు పాపరహితులు అవుతావు. పాపాలు చేసి సరిదిద్దుకోకుండా మళ్ళీ మళ్ళీ పాపాలు కనుక చేస్తే అటువంటి దుష్టబుద్ధి అగాధమైనటువంటి బురదలో కూరుకుపోతాడు. సముద్రంలో పడి నిష్ఫలమైపోతూ ఉంటుంది ఏదైనా వస్తువు, అది సముద్రంలో పడిపోయిందంతా కూడా మనకి పనికి రాకుండా పోదు. అలాగే వినిపించుకోనటువంటి వాడికి చెప్పే మాటలు కూడా అలాగే వ్యర్థమైపోతూ ఉంటాయి. ఓ మహారాజా, ఒక్క విషయాన్ని మాత్రం గమనించు, దుఃఖార్తుల దగ్గర అంటే దుఃఖించేటువంటి వాళ్ళ దగ్గర, మత్తెక్కినటువంటి వాళ్ళ దగ్గర, మదం పట్టినటువంటి వాళ్ళ దగ్గర, నాస్తికుల దగ్గర, సోమరుల దగ్గర ఉత్సాహం లేకుండా ఎప్పుడు ఏడు మొహం పెట్టుకొని ఉండే వాళ్ళ దగ్గర లక్ష్మీ నిలవదు. లక్షల కొద్ది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నారు, వందల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధనం మీద ఉన్నటువంటి ఆశ వదులు. ఈ లోకంలో బ్రతకలేకపోవటం అనేటువంటిది ఏమీ లేదు, ఎలాగో అలాగా జీవిస్తూ ఉంటాం. భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా ఒక్కడికి ఇస్తే అప్పుడు కూడా వాడికి అవి జాలవు. ఇది తెలుసుకున్నటువంటి మానవుడు మోహపడడు, భ్రమలో బ్రతకడు. ఓ రాజా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు నీ కుమారుల మీద, పాండుపుత్రుల మీద సమానమైనటువంటి ప్రేమ ఉండాలి, అందరి పట్ల సమభావం ఉండాలి, అందరినీ సమంగా చూస్తే నీకు శాంతి, లేకపోతే నీ జీవితం అంతా అశాంతి. అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి మాట చెప్తున్నాను వీరు. కామం వల్ల కానీ, భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ చివరికి ప్రాణం పోతున్నా సరే ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే ధర్మం శాశ్వతమైనటువంటిది, ధర్మానికి చావు లేదు. ధన సంపదలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా నశించిపోయేటువంటివి. ఈ భూమిని ఎంతోమంది రాజులు పరిపాలించారు, బలవంతులైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు, పరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, ధనధాన్య సంపన్నమైనటువంటి ఈ భూమిని పరిపాలించి చివరికి రాజ్యాల్ని, భోగాల్ని అన్నిటినీ వదిలిపెట్టి యముడికి వశమైపోయారు. ఎంతో కష్టపడి కనీ పెంచినటువంటి కొడుకు చనిపోతే ఇంట్లో నుంచి బయటపడేస్తారు ఆ శవాన్ని. వారి కోసం ఏడుస్తూనే చితి మధ్యకి చేరుస్తారు. సరిపోయినటువంటి వారి ధనం మరొకడు తింటా ఉంటాడు. వారి శరీర ధాతువుల్ని పక్షులు, అగ్ని తినేస్తూ ఉంటాయి. కానీ జీవుడు మాత్రం పుణ్యపాపాలను వెంటబెట్టుకొని వెళ్తాడు. ఈ రెండే మానవుడితో పాటుగా వచ్చేది. నువ్వు సంపాదించినటువంటి ధనం కానీ, నువ్వు సంపాదించినటువంటి ఇల్లు వాటిల్లు కానీ, నువ్వు సంపాదించినటువంటి వస్తువులు కానీ ఏవి కూడా నీతో పాటుగా రావు. నీతో పాటుగా వచ్చేది వీటిని సంపాదించడానికి నువ్వు చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప పుణ్యాలు మాత్రమే నీతో వస్తాయి. ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. చితిలో పడినటువంటి మానవుణ్ణి తాను చేస్తున్నటువంటి కర్మ ఒక్కటే అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టే మానవుడు ప్రయత్నించి మెల్లమెల్లగా ధర్మాన్ని కూడబెట్టుకోవాలి. పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కానీ మానవుడు ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వదిలిపెట్టిపోయేటువంటి ధనాన్ని సంపదల్ని సంపాదించుకుంటాడు, కానీ తనతో పాటు వచ్చేటువంటి పుణ్యపాపాలని పుణ్యాన్ని అలాగే భక్తిని వీటిని మాత్రం ధర్మాన్ని వీటిని మాత్రం సంపాదించుకోవాలని ప్రయత్నం చేయడు. ఇది మానవుడి యొక్క దయనీయమైనటువంటి స్థితి. ఓ మహారాజా, నీకు అన్ని ధర్మాలు చెప్పాను, ఎందుకో తెలుసా? ధర్మరాజు క్షత్రియ ధర్మం నుంచి తొలగించబడ్డాడు నీ కారణంగా. మళ్ళీ అతన్ని రాజధర్మంలో నిలబెట్టవలసినటువంటి బాధ్యత కూడా నీదే, అందుకే చెప్పాను అన్నాడు విదురుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ విదుర, నీవు నాకు చక్కని ఉపదేశం చేశావు, చాలా బాగుంది, నా బుద్ధి కూడా నువ్వు చెప్పినట్లుగానే ఉంది, నువ్వు ఎట్లా చెప్పావో అట్లాగే నా ఆలోచనలన్నీ సాగుతున్నాయి, పాండవుల పట్ల నాకు అదే భావన ఉంది, వాళ్ళు ధర్మాత్ములు, మంచివాళ్ళు, అసత్యమాడరు, అన్యాయం చేయరు, కానీ మా వాళ్ళ చేత వాళ్ళే అన్యాయానికి లోనయ్యారు. ఈ విషయం అంతా నాకు తెలుసు, వాళ్ళకి న్యాయం చేయాలన్న సంగతి కూడా నాకు తెలుసు, రాజ్యం వాళ్ళదేనన్న సంగతి తెలుసు, ఈ రాజ్యాన్ని సంపాదించింది కూడా వాళ్ళ యొక్క భుజబలంతోనేనన్న సంగతి తెలుసు, కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వటం ధర్మం అనేటువంటి విషయంలో నాకు ఎట్టి సందేహం లేదు. కానీ అదేమిటో దుర్యోధనుని చూసిన తర్వాత నా మనసంతా మారిపోతా ఉంది. ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుందంటే ఏ ప్రాణికి కూడా దైవాన్ని దాటడం సాధ్యం కాదేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి పురుష ప్రయత్నం వ్యర్థమని నా భావన, అంతా దైవమే చేసుకుంటా పోతుంటుంది, దైవమే మన బుద్ధిని మారుస్తూ ఉంటుంది, మందేమీ లేదు అని నాకు అనిపిస్తూ ఉంది అన్నాడు. అంటే ఇక ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన ఏమిటంటే, తాను ఎన్ని అన్యాయాలు చేసినా నాదేమి లేదు, అది భగవంతుడు చేయించాడు, కాబట్టి ఎన్ని అన్యాయాలైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చేయించేదంతా భగవంతుడు కాబట్టి, సరే ఆయనకి పోతే పాపం ఏదన్నా పోతే నాకు మాత్రం ఏం రాదు అనేటువంటి భావనలో చెబుతున్నాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు. అంత అయిపోయిన తర్వాత, విదురా, ఇంకా తెల్లవారడానికి చాలా సమయం ఉంది, నాకేమో నిద్ర రావటం లేదు, అందుకని ఈ ఆత్మను గురించి, ఈ ఆధ్యాత్మిక జీవనం గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి, వీటిని గురించి నాకు చెప్పు అన్నాడు. మహారాజా, వాటిని గురించి నాకు తెలుసు కానీ నేను చెప్పను, ఎందుకనంటే నేను శూద్ర స్త్రీకి జన్మించినటువంటి వాడిని కనుక నాకు అధికారం లేదు. దానికి సనత్సుజాతుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు, ఆయన చెప్తాడు అన్నాడు. విదురా, ఆయన ఎప్పటివాడో కదా, చాలా పురాతనమైనటువంటి వాడు, ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వస్తాడు, ఎలా చెప్తాడు అన్నాడు. అంటే ఓ మహారాజా, నేను స్మరిస్తాను ఆయన్ని, నేను స్మరిస్తే ఆయన వస్తాడు, ఆయన ద్వారా వినమన్నాడు. అప్పుడు విదురుడు మనఃపూర్వకంగా సనత్సుజాతుడిని తలుచుకున్నాడు. సనక సనందనాథుల్లో ఒక ఆయన సనత్సుజాతుడు, ఆయన వచ్చాడు. అప్పుడు విదురుడు చెప్పాడు, ఇదిగో ధృతరాష్ట్ర మహారాజు నిన్ను ఏదో అడగాలనుకుంటున్నాడు, ఆయన ఏమైతే అడుగుతాడో వాటికి నువ్వు సమాధానం చెప్పు అని అంటే అలాగేనన్నాడు. అక్కడి నుంచి ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉంటే ఈయన సమాధానాలు చెప్తూ ఉన్నాడు. దీన్నే మహాభారతంలో సనత్సుజాతీయం అని అంటారు. ఇంతవరకు చెప్పింది విదురు నీతి అయితే, ఇక ఇప్పుడు చెప్పబోతుంది సనత్సుజాతీయం. అయితే ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలకు సంబంధించిన విషయాలు కనుక వాటిని మనం ఎట్లాగూ చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ మనం వాటిని అంతగా చెప్పుకోవట్లేదు. అయితే ఈ సనత్సుజాతుడు చెప్పినటువంటి విషయాలతోటి తెల తెల వారుతూ ఉంది, ఆయన అదృశ్యమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కూడా తెల్లవారింది కనుక, ఇక రాత్రి గడిచిపోయింది కనుక ఇక నిద్ర పట్టడం లేదు అనేటువంటి ఆలోచన లేకుండా ఉంది. తెల్లవారిన తర్వాత సంజయుడి యొక్క రాయబార విశేషాలు ఏమిటో వినాలని, అక్కడ పాండవులు ప్రధానంగా ధర్మరాజు, శ్రీకృష్ణుడు, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏమి సందేశం ఇచ్చి పంపించారో సంజయుడి ద్వారా అనేటువంటి ఆలోచనతో సకల రాజులు కూడా సభలో ప్రవేశిస్తూ ఉన్నారు. దుర్యోధనుడికి సహాయం చేయాలని పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధమై వచ్చినటువంటి 11 అక్షరుల సేనలకు సంబంధించినటువంటి రాజులంతా కూడా సభలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అలాగే ధృతరాష్ట్రుడిని పురస్కరించుకొని భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి విదురుడు ధృతరాష్ట్రుడితో పాటుగా ఆయన ప్రక్కనే వస్తూ ఉన్నాడు. మరోపక్క దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ఈ దుష్ట చతుష్టయం కూడా సభలో ప్రవేశించింది. అనేక మంది అధికారులు, మంత్రులు, సేనాధిపతులు ఇలా అందరూ కూడా సభలోకి వచ్చారు. సభాభవనం అంతా కిక్కిరిసిపోయింది. సంజయుడు ఎప్పుడొస్తాడా, ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కురువంశ ప్రముఖులైనటువంటి వాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళు, భీష్ముడికి పినతండ్రి అయినటువంటి వాడు బాహ్లికుడు, ఆయన కుమారుడు సోమదత్తుడు, ఆయన కుమారుడు భూరిశ్రవుడు, అలాగే కేకయ రాజులు 10 మందిలో 5 కౌరవుల వైపు, 5 పాండవుల వైపు ఉన్నారు. ఈ 5 కేకయులు, అలాగే అవంతి దేశాధీశ్వరులైనటువంటి విందానవిందులు, వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. ఇక భోజవీరుడైనటువంటి కృతవర్మ, అలాగనే అందక వీరులైనటువంటి వాళ్ళు అందరూ కూడా సభాభవనంలోకి వచ్చారు. సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా సభకి రావటం అలవాటైనటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఆ సమయంలో సంజయుడు సభలో ప్రవేశించాడు. సంజయుడు చెప్తున్నాడు, ఓ సభాసదులారా, నేను పాండవుల దగ్గరికి వెళ్ళి వచ్చాను. వాళ్ళు కౌరవులందరినీ కూడా వేరువేరుగా పేరు పేరున కుశలం అడిగారు. వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, వినండి అన్నాడు. సంజయుడు అలా అనగానే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సంజయ ముందు అర్జునుడు ఏమన్నాడో చెప్పు అన్నాడు. ఇక్కడి నుంచి ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి కూడా మనకి చక్కగా వీలవుతుంది. సంజయుడు ఏం చెప్పబోతున్నాడో కాదు, ఈయనకి ముందు అర్జునుడు ఏమన్నాడో చెప్పు అని అంటున్నాడు. అంటే ఈయనకి అది ప్రధానం. అందుకని అర్జునుడు ఏమన్నాడో చెబుతున్నాడు, ఓ మహారాజా, అర్జునుడు నాతో ఏమన్నాడో చెబుతున్నాను. ఓ సంజయ, పాండవులతో యుద్ధానికి సిద్ధమై వచ్చినటువంటి రాజుల యొక్క సమక్షంలో దుర్యోధనుడు, అలాగే దురాత్ముడైనటువంటి సూతపుత్రుడు కర్ణుడు వింటూ ఉండగా ధృతరాష్ట్రుడితో ఇదిగో నా మాటలుగా ఇలా చెప్పు, ఓ మహారాజా, ధర్మరాజు మనస్సుని అదుపు చేసుకొని ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నాడు. ఈ అణుచుకున్నటువంటి ఘోరమైనటువంటి క్రోధాన్ని వశం తప్పినటువంటి మనస్సుతో కౌరవుల మీద కనుక గుప్పిస్తే అప్పుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పరితపిస్తాడు. దుర్యోధనాదులు ఇంతవరకు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలకు ఫలితాన్ని అనుభవించలా. ధర్మరాజుకి దుర్యోధనుడు కనుక రాజ్యం ఇవ్వకపోతే ధాతరాష్ట్రుడు ఇంతకు పూర్వం చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ఫలితం అనుభవిస్తారు. వాళ్ళు పాపాలకు ఫలితం అనుభవించాలి అని అంటే దుర్యోధనుడు రాజ్యం ఇవ్వకుండా ఉండటమే కావాలి, అదే మంచిది. భీమార్జునులతోటి, నకుల సహదేవులతోటి ఆయుధం ధరించినటువంటి సాత్కితో, దృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైనటువంటి మహావీరులతో యుద్ధం చేయాలి అని దుర్యోధనుడు కనుక అనుకున్నట్లయితే పాండవుల యొక్క ప్రయోజనం సిద్ధించినట్టే. ఎందుకంటే అతడు కనుక యుద్ధం చేయాలనుకుంటే పాండవులకి తమ రాజ్యం తమకు వచ్చేస్తుంది, తమ రాజ్యంతో పాటు వాళ్ళ రాజ్యం వస్తుంది. యుద్ధంగానే చేయకపోతే ఆయన ఐదుళ్ళు ఇస్తాడు. కనుక పాండవుల యొక్క ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుంది అని అంటే, మా అందరితో యుద్ధం చేయాలని అనుకున్నప్పుడే. రాజ్య భాగం ఇవ్వకపోతే పాండవులకి గొప్ప మేలు జరిగినట్టే. ధర్మరాజు క్రోధాగ్ని చేత భూమి ఆకాశాలన్నీ దహించుకుపోతాయి. భయంకరమైనటువంటి వేగంతో క్రోధం అనేటువంటి విషం కక్కుతూ భయంకరమైనటువంటి గదని చేతబట్టిన భీమసేనుడు రథం మీద కనిపిస్తే, అప్పుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పశ్చాత్తాపడతా ఉంటాడు. ఎవడులాగా శత్రుసేనని భీముడు సంహరిస్తూ ఉంటే, కౌరవులు తమ యొక్క గదతోటి ఆ కౌరవుల్ని చావమొలుతూ ఉంటే, పూర్వీకులు ఉన్నటువంటి గ్రామం అగ్ని చేత దగ్ధమైపోయినట్టుగా మిగిలిన కౌరవులంతా కూడా సంహరించబడుతూ పారిపోతూ కనుకున్నట్లయితే, అప్పుడు యుద్ధం గురించి దుర్యోధనుడు పరితపిస్తూ ఉంటాడు. రథిక శ్రేష్ఠుడైనటువంటి నకులుడు ఈ తుమిళీరాల్ని అంటే బాణాలని కుడి పక్కకు మార్చుకొని ఎడమ చేత్తో బాణాలు ప్రయోగిస్తూ కనుక ఉన్నట్లయితే, అప్పుడు రథికుల యొక్క తలలు గుట్టలు గుట్టలుగా పడిపోతూ ఉంటే, అప్పుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పరితాపం చెందుతాడు. మహావీరుల్లాగా విజృంభించేటువంటి పసివారైనటువంటి అస్త్రవేత్తలైనటువంటి ఉప పాండవుల కౌరవుల్ని తరుముతూ ఉంటే, ఆ దృశ్యం చూస్తే చాలు దుర్యోధనుడు యుద్ధం గురించినటువంటి పశ్చాత్తాపం చెందుతాడు. బాణవర్షంతో సహదేవుడు రాజుల యొక్క శిరస్సుల్ని ఎగరగొడుతూ ఉంటే, అప్పుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పరితపిస్తూ ఉంటాడు. శత్రుమర్దనుడు అస్త్రవేత్త శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అయినటువంటి శ్రీకృష్ణుని మేనల్లుడు అభిమన్యుడు కురువీరుల పైన మేఘవులాగా బాణవర్షం కురిపిస్తూ ఉంటే, అప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని గురించి పరితపిస్తూ ఉంటాడు. వృద్ధులు మహారథులు మహాపరాక్రమశాలైనటువంటి విరాట ద్రౌపదుల రథాన్ని అధిరోహించి యుద్ధరంగంలో ప్రవేశిస్తే, అప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని గురించినటువంటి పరితాపం చెందుతాడు. విరాటుని పెద్ద కొడుకు అయినటువంటి శంఖుడు, రెండవ కొడుకైనటువంటి శేతుడు, మూడవ కుమారుడైనటువంటి ఉత్తరుడు యుద్ధరంగంలో ఎదురు పడినప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని గురించినటువంటి పశ్చాత్తాపం చెందుతాడు. కురువీరుడైనటువంటి భీష్ముడు, కురువృద్ధుడైనటువంటి మహాపరాక్రమశాలైనటువంటి భీష్ముడు శిఖండి చేత యుద్ధ భూమిలో పడిపోయినప్పుడు దుర్యోధనుడి ఈ యుద్ధ పశ్చాత్తాపం పరాకాష్ఠను అందుకుంటుంది. పాంచాల సేనలో ముందు భాగాన నిలబడి ఉన్నటువంటి దృష్టద్యుమ్నుడిని చూసినప్పుడు, అగ్ని నుంచి పుట్టినటువంటి ఆ దృష్టద్యుమ్నుడు రహస్యమైనటువంటి అస్త్రంతో ద్రోణాచార్యుడి మీద విరుచుకుపడ్డప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని గురించి పశ్చాత్తాపం చెందుతాడు. కృష్ణసింహుడైనటువంటి సత్యబల పరాక్రమవంతుడు సాక్షికి అస్త్ర విద్యలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, మహాబలశాలి మహాపరాక్రమశాలి, యుద్ధంలో సాటి లేనటువంటి వాడు, తాటి చెట్టంత ఆయుధంతో శత్రు మర్దనం చేస్తూ ఉంటే, అప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని గురించి పశ్చాత్తాపం చెందుతాడు. శ్వేతాశ్వాలతో కపిధ్వజంతో ఉన్నటువంటి రథం మీద సారథిగా శ్రీకృష్ణుడు ఉండగా చూస్తే, మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు యుద్ధాన్ని గురించి పశ్చాత్తాపం చెందుతాడు. రణరంగం అంతా కూడా నా గాంధీవ ప్రయుక్తమైనటువంటి బాణ వర్షంతో చీకటి అలుముకున్నప్పుడు ఆ చీకటిలో పశువుల మందల తన సైన్యం పారిపోతూ ఉంటే, అప్పుడు దుర్యోధనుడు ఈ యుద్ధాన్ని గురించి పశ్చాత్తాపం చెందుతాడు. స్వర్ణమయమైనటువంటి రథం మీద నా గాంధీవాన్ని, శ్రీకృష్ణు యొక్క దివ్యమైనటువంటి పాంచజన్యాన్ని, తెల్లని గంధర్వ హయాల్ని, అక్షయ తుణీరాల్ని, దేవదత్తమైనటువంటి శంఖాన్ని దుర్యోధనుడు చూచినప్పుడు ఈ యుద్ధం అంటే ఏమిటో పశ్చాత్తాపం చెందుతాడు. అరివీర భయంకరుడైనటువంటి శ్రీకృష్ణుడిని జయించాలనుకుంటున్నాడు మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు. ఓ కౌరవులారా, ధృతరాష్ట్ర పుత్రులు వాళ్ళు చేయవలసినటువంటి పనులు ఏమైనా ఉంటే త్వర త్వరగా పూర్తి చేసుకోమను, వాళ్ళు చేయవలసినటువంటి యజ్ఞయాగాది కర్మలు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోమను, అలాగే దాన ధర్మాలు చేయాలి అని అంటే వెంటనే చేసేయమనండి, భోగాలన్నింటినీ కూడా అనుభవించమనండి. ఎందుకనంటే యుద్ధం కనుక చేస్తే ధాతరాష్ట్రులకి ఎవరు ఒక్కళ్ళు కూడా మిగిలేటువంటి అవకాశం లేదు. పట్టుకోకుండానైనా గాంధ్యము గంతులు వేస్తూ ఉంది, మీటకుండానే నారి కదిలిపోతూ ఉంది, అమ్మల పొదిలో నుంచి బాణాలన్నీ కూడా పై పైకి ఎగిరిపడతా ఉన్నాయి, ప్రేరణ లేకుండానే వరలో నుంచి కత్తి పైకి లేస్తూ ఉంది. వేరువేరు మార్గాలలో వెళ్ళేటువంటి స్థూణాకర్ణం, పాశుపతం, బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం మొదలైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ వేసవిలో అగ్ని అడవిని దహించినట్లుగా కౌరవసేనను దహించేస్తాయి. అందరూ చచ్చారనేటువంటి మాట తెలిసినప్పుడే నాకు శాంతి, ఇదే నా నిశ్చయం. వారికి చెప్పు, ఇంద్రాది దేవతలు ఎదురైనా సరే ఎవరైతే జయిస్తారో వాళ్ళతోనే కలహానికి దిగుతున్నాడు దుర్యోధనుడు అన్నాడు అర్జునుడు అని సంజయుడు తెలియజేశాడు. సంజయుడు యొక్క మాటలన్నీ విన్నారు సభాసదులంతా. ఇప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఓ దుర్యోధన, పూర్వం నరనారాయణులని దివ్యమైనటువంటి మహర్షులు ఉన్నారు, దేవదాన యుద్ధంలో దేవతల వాళ్ళ యొక్క సహాయాన్ని కోరితే వాళ్ళు దేవతలకి సహాయం చేసి దానవులందరినీ కూడా ఓడించారు. ఆ నరనారాయణులు ఎవరో కదయ్యా, శ్రీకృష్ణార్జునులు. ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళని జయించలేరు. వీళ్ళిద్దరినీ ఒకే రథం మీద చూస్తే అర్జునుడి యొక్క మాట గుర్తొస్తుంది. అలా గుర్తు రాలేదనుకో సర్వనాశనం జరిగినట్టే. నా మాట కనుక వినకపోతే నీ వాళ్ళందరూ కూడా చచ్చిపోయినట్టుగా నువ్వు త్వరలోనే వింటావు. పరశురాముని చేత అబద్ధమాడి సంపాదించినటువంటి బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో అది కర్ణుడికి పనిచేయదు. ఈ సుబలపుత్రుడు శకుని పరమ నీచుడు, పాపాత్ముడైనటువంటి నీ సోదరుడు దుశ్శాసనుడు. ఈ కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు ఈ ముగ్గురిని పట్టుకొని వేలాడుతూ ఉన్నావు, ఇది నీకు క్షేమం కాదు అన్నాడు భీష్ముడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, తాత, నాలో ఏ తప్పును చూసి నిందిస్తున్నావు నీవు? నాలో కొద్దిపాటి పాపాన్ని కూడా ధాతరాష్ట్రులు ఎప్పుడూ చూడలేదు. ధాతరాష్ట్రులు పాపాన్ని చూస్తారు? వాళ్ళు పాపాత్ములే, పాపం చేస్తే వాళ్ళకి బాగుంటుంది, అందుకని వాళ్ళకి బాగుంటుంది కాబట్టి పాపం చేస్తారు, అందుకని వాళ్ళకి పాపం కనపడదు. మిగిలినందరికీ వాళ్ళు పాపాత్ములే కనపడతారు, అందుకని చెబుతున్నాడు, నాలో ఒక్క పాపాన్ని కూడా ధాతరాష్ట్రులు ఇంతవరకు చూడలేదు. యుద్ధంలో పాండవులందరినీ నేను ఒక్కనే సంహరిస్తా, వాళ్ళు ఎంత ప్రగల్భాలు పలికినా పాండవులందరూ కూడా నా ధాటికి నిలవలేరు అన్నాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, వింటున్నావు కదా ఈ వాచాలుడి యొక్క మాటలు, పాండవుల్ని నేను ఒక్కనే చంపుతాను అని వీడు నిత్యము ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. వీడు పాండవుల్లో 16వ వంతు కూడా సరిపోడు. అసలు నీ కొడుకులకి ఇంత చేపు రావడానికి కారణం ఏమిటంటే ఈ సుతపుత్రుడే. ఆ పాండవుల్లో ఒక్కొక్కరూ చేసినటువంటి ఘనకార్యం ఒక్కటైనా ఈ కర్ణుడు చేశాడా? ఇక ఉత్తర గోగ్రహణ సమయంలో తన ముద్దుల తమ్ముణ్ణి తన కళ్ళెదురుగా అర్జునుడు సంహరిస్తే అప్పుడు వీడు ఏం పరాక్రమం చూపించాడు? అర్జునుడు దాటికి తట్టుకోలేక పారిపోయాడు. తమ్ముణ్ణి అర్జునుడు సంహరిస్తే కనీసం కోపంతో అర్జునుడి మీదకి రాకుండా పారిపోయాడు. వీడా పాండవులందరినీ సంహరించేవాడు. ఆ అర్జునుడు కురువీరులందరినీ కూడా జయించి తలపాగాలు కోసుకుపోయాడు. అప్పుడు అక్కడ లేడు ఈ ప్రతాపవంతుడైనటువంటి కర్ణుడు. ఇదే కాదు, ఘోషయాత్రకి తరలించుకొని పోయాడు నీ కొడుకుని. అక్కడ నీ కొడుకుల్ని, కోడళ్ళని, కురువంశపు స్త్రీలతో సహా అందరినీ కూడా బంధించి గంధర్వులు ఆకాశ మార్గాన్ని తీసుకొని వెళుతుంటే ఎక్కడున్నాడు ఈ కర్ణుడు? ఎప్పుడో వికర్ణుడు రథమెక్కి పారిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. అటువంటి వీడు ఇప్పుడు ఎద్దుల రంకెలు వేస్తా ఉన్నాడు. అక్కడ భీమార్జునులు ఏం చేశారు? ఆ గంధర్వుల్ని ఓడించి వాళ్ళందరినీ విడిపించి పంపించారు, దుర్యోధనాదుల్ని అలాగే ఈ కురువంశ స్త్రీల్ని అందరినీ కూడా విడిచిపెట్టారు. వీడివన్నీ కూడా అసత్య ప్రగల్భాలు మాత్రమే అన్నాడు భీష్ముడు. భీష్ముడు పలికినటువంటి మాటల మీద ద్రోణాచార్యుడు అంటున్నాడు, ఓ మహారాజా, భర్త వంశోత్తముడైనటువంటి భీష్ముడు ఏమి చెప్పాడో అదే ఈ కౌరవ వంశానికి శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్ల భీష్ముడు చెప్పినట్టుగా చేయి. ధనలోభం కలిగినటువంటి వారి యొక్క మాటలను నువ్వు లెక్క చేయవద్దు. పాండవులతో సంధి అన్ని విధాలా శ్రేయస్కరమైనటువంటిది. అర్జునుడి గురించి సంజయుడు ఏమైతే చెప్పాడో అదంతా సత్యం. అర్జునుడితో సమానమైనటువంటి విలుగాడు ఈ భూమండలంలో లేడు. ఈ భూమండలంలో కాదు, భూలోకాల్లోనూ లేడు. ఆ విషయం ఇంతకుముందు ఎప్పుడో రుజువైపోయింది. ఎందుకంటే దేవేంద్రుడిని జయించాడు, పరమశివుణ్ణి జయించాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. కాబట్టి అర్జునుడితో సమానమైనటువంటి వీరుడు భూలోకాల్లో లేడు అన్నాడు ద్రోణాచార్యుడు. భీష్మ ద్రోణులు ఎంత చక్కగా చెప్పినా వాళ్ళ మాటలు విననట్టుగా పక్కకు తిరిగి పాండవుల గురించి సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది చూచి కౌరవ ముఖ్యులందరికీ కూడా జీవితం మీద ఆశ దొరికిపోయింది. ధృతరాష్ట్ర మహారాజుకి నీతిని బోధిస్తున్నారు పెద్దలైనటువంటి గురువులైనటువంటి భీష్మద్రోణులు. కానీ గుడ్డితనాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ మాటలేమీ విననట్టుగా, సంజయ, ఏది పాండవులు ఏం చేస్తున్నారు అని ఆ పాండవుల గురించి అడుగుతా ఉన్నాడు. ఇలాంటి లక్షణం ధృతరాష్ట్రుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకనంటే అనుచ్యుతంలో పాండవులు ఓడిపోయి అరణ్యాలకు వెళ్ళిపోయేటప్పుడు పక్కనే ఉన్నటువంటి సంజయుడిని అడుగుతున్నాడు, ఎట్లా వెళ్ళారు పాండవులు. ఆయన చెబుతున్నాడు, ధర్మరాజు ఇట్లా వెళ్ళాడు, భీముడు ఇట్లా వెళ్ళాడు, అర్జునుడు ఇలా వెళ్ళాడు, ద్రౌపది ఇట్లా వెళ్ళాడు అని అన్నీ చెబుతున్నాడు. అన్నీ చెప్తా ఉంటే వాటి యొక్క విషయాన్ని విదురుడు వివరిస్తే భయపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, దొంగేడు పేడుస్తున్నాడు, ఏడుస్తూ, అయ్యో పాండవులు పాపం ఎంత కష్టం వచ్చింది, ఇవాళ అరణ్య అజ్ఞాతవాసాలు చేయాల్సి వచ్చింది, ఎంత కష్టం, నా కొడుకు చెప్తే వినడు, అది ఇది అని అంటున్నాడు. అంటే అప్పుడు సంజయుడు అన్నాడు, మహారాజా, ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు, నువ్వు పిలిచావని చెప్తే వస్తాను, నన్ను పిలవమంటావు అన్నాడు. అటు పక్కకి తిరిగి విననట్టుగా మౌనంగా ఉన్నాడు. అంటే ఈ మాట విననట్టుగా అటు పక్కకి తిరిగి ఉన్నాడు. అదిగో అది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. అందుకని ధృతరాష్ట్రుడికి గుడ్డితనం బాగా ఉపయోగపడుతుంది, దుర్మార్గాలు చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది గుడ్డితనం. ఎందుకని? అన్ని ఆలోచనలు చేయగలిగినటువంటి వాడు, మనసు గుడ్డి కాదు కదా. కానీ ఈ లోకాన్ని చుట్టం లేదు కాబట్టి ఏమీ తెలియనట్టుగా నటించడానికి చక్కని అవకాశం అన్నమాట. మరి ఏమంటున్నాడు ధృతరాష్ట్రుడు? వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని విననట్టుగా, అన్నీ విన్నాడు చక్కగా, విని ఏమి విననట్టుగా సంజయుడితో అంటున్నాడు, సంజయ, మాకు ప్రీతి కలిగించటం కోసం వచ్చినటువంటి రాజులు ఉన్నారు కదా, సకల దేశాధీశులైనటువంటి రాజులు, వాళ్ళందరితో కలిపి 11 లక్షల సేన వచ్చింది కదా, మరి ఇదంతా విన్న తర్వాత ధర్మరాజు ఏమన్నాడు? అంటే అర్థమైందనుకుంటా, అంటే మా 11 లక్షల సేనను చూసి ధర్మరాజు భయపడ్డాడా? భయపడ్డాడేమో చెప్పని. ధర్మరాజు ఏమన్నాడు? అసలు ధర్మరాజును యుద్ధానికి ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎవరు? యుద్ధం వద్దని మాటికి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అన్నాడు. అంటే తమ యొక్క సైన్యాన్ని చూచి భయపడిపోయి యుద్ధం వద్దులేని చెబుతున్నారా? వాళ్ళ మాట విని ధర్మరాజు కూడా ఏమైనా తగ్గుతున్నాడా అనేటువంటి విషయాన్ని ఇదిగో ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యంగా మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ధర్మరాజు యొక్క సహాయకులు ఎవరో వాళ్ళని గురించి చెప్పబోతా ఉన్నాడు సంజయుడు. ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.